The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం రాజశేఖర్ గారి మనీ టాక్స్ కార్యక్రమం జూన్ 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హలో మిత్రులారా, మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డబ్బును మాట్లాడుతున్నాను. మీ జేబులో, పర్సులో, బీరువాలో, బ్యాంకులో, బ్లాక్లో ఉన్న డబ్బునే మాట్లాడుతున్నాను. ఒకప్పుడు అంటే మనుషులు సామాజిక జీవనం మొదలుపెట్టిన కొత్తల్లో వాళ్ళు బార్టర్ సిస్టమ్ అనే వస్తుమార్క విధానంలో చేస్తుండేవాళ్ళు. ఆ తర్వాత అది చాలా చాలా గందరగోళ స్థితికి దారితీయడంతో దాన్ని ఒక స్టాండర్డ్ ఎక్స్చేంజ్, ఒక స్టాండర్డైజ్డ్ ఎక్స్చేంజ్ అనేది లేకుండా పోయింది. అంటే ఎవరంతరాలు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు విలువ ఎక్కువ అని చెప్పి, లేదు నా దగ్గర ఉన్న వస్తువు విలువ ఎక్కువ అని చెప్పి వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడాలు అపార్థాలకి దారితీస్తూ ఉంటే ఆ విషయానికి అలా కాదని చెప్పి కొంతమంది మేధావులు ఒక స్టాండర్డ్ ఎక్స్చేంజ్ టూల్గా ఉండాలి అని చెప్పి డబ్బు అనే దాన్ని అంటే నన్ను కనిపెట్టారు. అయితే మొదట్లో తోలు, రాగి, ఇత్తడి, ఇనుము, కంచు, వెండి, నికెల్, ఉక్కు, బంగారం ఇలా లోహాలతో నాణేల రూపంలో చెలామణి అయ్యేవాడిని. తర్వాత అవి కూడా మోసుకుని వెళ్ళటం, ఆ తర్వాత మోసుకుని వెళ్తున్నప్పుడు గలగల శబ్దం చేస్తూ ఉండటం. సో అది ఇబ్బందిగా మారి అంటే మనిషి మేధస్సు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ ఉంటుంది, సమస్యలకి సమాధానాలు కనిపెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ లోహాలతో నాణేల రూపంలో ఉన్న విషయాన్ని మెల్లిగా కాగితము నాణేల రూపంలో, కాగితం నోట్ల రూపంలోకి మార్చారు. ఆ తర్వాత ఆ కాగితం నోట్లు కూడా ఎక్కువ ఎక్కువ అవుతున్నప్పుడు ట్రాన్స్ఫర్కి వాటికి వీటికి ఇబ్బంది అవడంతో ప్లాస్టిక్ కార్డుల రూపంలో, తర్వాత ప్రస్తుతం కాల్పనిక రూపంలో వర్చువల్ మనీ రూపంలో నేను చెలామణి అవుతున్నాను. అయితే ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు నుంచి అయినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ రూపంలో ఉన్నా నా నియమాలు నావే, నా యొక్క విధానాలు నావే. మీరు మనుషులు నా విధానాలు, డబ్బు విధానాలు అనుసరించాలి తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ విధానాలు అనే వాటిని అనుసరించను, కేర్ చేయను. వాస్తవం ఏమిటంటే నన్ను మీ సేవ కోసం కనిపెట్టారు, నాతో సేవ మాత్రమే చేయించుకోండి. నేను చాలా చాలా మంచి సేవకుణ్ణి. నన్ను కనుక మీరు నా విధానం పాటించడం ద్వారా, అంటే ఏం చేస్తే నేను సేవకుడిలా మారి మీకు సేవ చేస్తానో అలాంటి విధానాలు పాటించి సేవకుడిలా కనుక మార్చుకుంటే నేను మీకు 365 రోజులు 24 గంటలు వారం వారం సెలవడకుండా, నెల తిరిగేసరి జీతం అడగకుండా, సంవత్సరం తిరిగేసరి బోనస్, ఇంక్రిమెంట్, ప్రమోషను వగేరే లాంటివి అడగకుండా మీ సంపద మరింత పెరిగి మీరు అద్భుతమైన జీవితాన్ని ఎంజాయ్ చేసే విధంగా మీ ఫ్యామిలీతో హాలిడే ఎంజాయ్ చేస్తున్నా సరే, నిద్రపోతున్నా సరే, మరి ఏం చేస్తూ ఉన్నా సరే, అసలు దీన్ని పట్టించుకోకపోయినా సరే, మీ ఆర్థిక స్థితి మరింత పెరగటానికి, మీ సంపద మరింత పెరగటానికి కృషి చేస్తాను, చేస్తూనే ఉంటాను. అలా కాకుండా నా కనుక పెత్తనం ఇచ్చి మీరు నా కోసం ఏమైనా ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడ్డారా, నేను మటుకు చాలా 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 చెడ్డ యజమాన్ని, మిమ్మల్ని నానా తిప్పలు పెడతాను, తలక్రిందులుగా తపస్సు చేయిస్తాను, పిచ్చి వాళ్ళల్లా నా వెంట పరిగెత్తిస్తాను, నన్ను సేవకుడిలా చూస్తారో యజమానిగా చూస్తారో చాయిస్ మటుకు ఫస్ట్ మీకే ఇస్తాను. కానీ వాస్తవం ఏమిటంటే మిత్రులారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, ఇష్టపడతాను, మీ దగ్గర రావడానికి ఆరాటపడతాను. నన్ను కనిపెట్టింది, నా ఉనికి కారణం మీరే కదా. 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణికి కూడా నాతో అంటే డబ్బుతో అవసరం లేదు. ఒక్క మనిషికి మాత్రమే డబ్బుతో అవసరం. మనిషి మాత్రమే తన కోసం తాను, తన సౌకర్యం కోసం తాను నన్ను కనిపెట్టడం జరిగింది. కాబట్టి నా ఉనికి అర్థమైనటువంటి, నా ఉనికి కారకులైనటువంటి మనుషుల దగ్గరికి రావాలన్నా, వాళ్ళ సాంగత్యంలో ఉండాలన్నా, వాళ్ళ సహచర్యంలో ఉండాలన్నా నాకెంతో ఎంతో 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 ఇష్టం. అయితే ఈ విషయం తెలుసుకోలేక మీరు నన్ను రకరకాల అపోహలతో, దురభిప్రాయాలతో అసహించుకుని భయపడి మరో కారణం చేతనో నా నుంచి దూరం అవుతూ ఉంటారు, నన్ను ఒకవేళ వచ్చినా దూరం పెడుతూ ఉంటారు. కాబట్టి మీకు నా గురించి, నా నియమాల గురించి తెలియచెప్పి మీకు నాకు ఉన్న దూరాన్ని తగ్గించి మీ జీవితాల్లో ఆనందాన్ని, సంపదాన్ని తెచ్చే ప్రయత్నంలో భాగంగా మైండ్ మీడియా వారి సహకారంతో ఈ కార్యక్రమం ద్వారా, మైండ్ మీడియా మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతుంది అనే కార్యక్రమం ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దానికి నేను నా చిరకాల మిత్రుడు, 20 సంవత్సరాల కార్పొరేట్ ట్రైనింగ్ అనుభవం, విఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే పేరుతో సైకాలజీ టుడే తెలుగు మాసపత్రికలో ధారావాహిక రాస్తూ అదే విఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే పేరుతో నా గురించి అంటే డబ్బు గురించి 2 రోజుల అనుభవపూర్వక రూపాంతర శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ మనీ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహించినటువంటి శ్రీ రాజశేఖర్ నేను మాధ్యమంగా ఎంచుకున్నాను. తన గొంతుతో నా భావాల్ని తెలియజేస్తున్నాను. సో వెల్కమ్ ఫ్రెండ్స్, మనీ టాక్స్, డబ్బు మాట్లాడుతుంది, నేనే మీ డబ్బును మాట్లాడుతున్నాను. మీరు కనుక నాతో మాట్లాడదలుచుకుంటే స్కైప్ ఐడి MYIND.MEDIA మైండ్ మీడియా కానీ, లేదా ఇండియన్ నంబర్ అయితే 9885555672కి కానీ, అదే యుఎస్ నంబర్ అయితే 4843643471కి కానీ కాల్ చేయండి. సరదా సరదాగా మాట్లాడుకుందాం. మీ అనుభవాలు నాతో పంచుకోండి, నా అనుభవాలు మీతో పంచుకుంటాను. అభిప్రాయ ఆధారిత జీవితం నుంచి వాస్తవాధారిత జీవితానికి దారితీద్దాం, వాస్తవాలు తెలుసుకుందాం, డబ్బు యొక్క విషయాలు విధి విధానాల గురించి తెలుసుకుందాం, కూలంకషంగా చర్చిద్దాం. సో మిత్రులారా, గత ఎపిసోడ్ దాకా కనుక మీరు ఒకవేళ మిస్ అయినట్లయితే, గత ఎపిసోడ్ దాకా కూడా మనం మనీ మూల సూత్రాలని చెప్పి దాదాపు ఒక 50 మూల సూత్రాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాటి గురించి కూలంకషంగా మనం చర్చించడం జరిగింది. వాటిని డీటెయిల్డ్గా మీరు కనుక మిస్ అయినట్టయితే, ఆ ఎపిసోడ్లు కనుక మీరు కనుక మిస్ అయినట్లయితే, ఆ ఎపిసోడ్లను మీరు మా వెబ్సైట్లో కానీ కొన్ని కొన్ని భాగాన్ని యూట్యూబ్లో కానీ వినొచ్చు. సో వెబ్సైట్ చూసి కనుక మీరు వింటే, లేదా ఆర్చీవ్స్లో ఉన్నాయి, మా వెబ్సైట్ ఆర్చీవ్స్లో ఉంటాయి, ఆ ఆర్చీవ్స్లో కనుక మీరు వింటే కంప్లీట్గా ఇప్పటికి దాదాపు కొన్ని నెలల పాటుగా వస్తున్న కొన్ని పదుల సంఖ్యలో వచ్చినటువంటి ఎపిసోడ్లు ఉన్నాయి, వాటన్నిటిని మీరు వినొచ్చు. విని మీ జీవితంలో ఒక ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు వచ్చి ఒక క్లారిటీ, క్రిస్టల్ క్లారిటీ అబౌట్ మనీ అండ్ మనీ డీలింగ్ విత్ మనీ అనే దాన్ని మీరు డెవలప్ చేసుకుని ఆ తద్వారా మీరు ఒక స్టేజ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది మనీకి వెళ్తారని ఆశిస్తున్నాను. సో ఇవాళ కార్యక్రమం, ఇవాటి టాపిక్ చాలా మందికి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి, ఆల్మోస్ట్ ఇవాళ రోజున మిడిల్ క్లాస్లో, లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి ఒకనొక టాపిక్ మనీ విషయంలో, ఒకనొక టాపిక్ మీద ఈ ఎపిసోడ్, రాబోయే ఎపిసోడ్లు కొన్ని నేను ఇన్ డెప్త్లో డిస్కస్ చేద్దామనే ఉద్దేశంలో వచ్చాను, ఇన్ డెప్త్లో డిస్కస్ చేస్తాను. సో ఆ టాపిక్ ఏంటంటే అప్పు. మీరు సరిగ్గానే విన్నారండి, అప్పు. ఈ అప్పులు బాధ నుంచి ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. అసలు ఈ అప్పు ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఒకవేళ మనం కనుక ఏర్పడితే కనుక దాంట్లో మనం ఎలా బయటికి రావాలి, వగేరే వగేరే విషయాన్ని ఇంతకు ముందు ఎపిసోడ్స్లో మనం కనుక చెప్పుకుని ఉంటే అప్పుడే నేను చెప్పుంటాను. ఇది బ్రీఫ్గా చెప్తున్నాను, డీటెయిల్డ్గా మనం కొన్ని ఎపిసోడ్లు ఈ అప్పు అనే టాపిక్కి డెడికేట్ చేసి డిస్కస్ చేద్దామని చెప్పి. సో దిస్ ఇస్ ద టైమ్ టు డిస్కస్ అబౌట్ లోన్స్ అండి. అప్పుల గురించి మనం డిస్కస్ చేసి అప్పుల బాధ నుంచి ఎలా పోగొట్టుకోవాలి, అసలు ఎందుకు వస్తాయి అప్పులు, ఎందుకు ఏర్పడతాయి, అసలు ఎందుకు, ఏ విధంగా మనం దీంట్లో బయటికి రావచ్చు, ఏ విధమైన లోపాలు ఉండటం వల్ల ఈ అప్పుల్లో పడతాం మనం, ఇందులోంచి ఏ విధంగా లక్షణాలను అధిగమించడం ద్వారా దీంట్లో బయటకు వస్తాయని కూలంకషంగా చర్చ చేద్దాం. 360 డిగ్రీస్లో అప్పులు మనం చూద్దాం. సో ఈ లోపల మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకుని కలవండి, వెంటనే మనం అప్పుల గురించి డిస్కస్ చేద్దాం ఆఫ్టర్ ఏ స్మాల్ బ్రేక్.
కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గల బయలేతలేత పిగ్గులు తిదురించెను, నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడలేల, నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడలేల, నేను పైకి చూడగానే నీవు నన్ను చూడలేల, తెలిసిపోయే నీలో ఏదో బలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను. మొలక నవ్వు దాచుకోకు, జిలుగు బయట జారనీకు. మొలక నవ్వు దాచుకోకు, జిలుగు బయట జారనీకు. కురులు చాటు చేసుకోకు, తెరలు లేవు నీకు నాకు. తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను, కనులు పలుకరించెను, పెదవులు పులకించెను. బుగ్గలపై లేత లేత సింధులు చిగురించెను. అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం. కనిపించని నీ హృదయంలో వినిపించెను నా సంగీతం. తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను. బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను.
నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమాన ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో మిత్రులారా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హలో, సో మనం ఇందాక డిసైడ్ చేసినట్టుగా అప్పు గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. అప్పు అనగానే మీకు వెంటనే వినపడాల్సిన పదం అప్పు అని మీకు ఎవడైనా అన్నా లేదా మీరు మనసులో తోచినా ఎక్కడైనా తోచినా గానీ మీకు వెంటనే వినపడాల్సిన పదం, పర్యాయ పదం లాగా, సినానిమ్ లాగా, రథమిక్ లాగా వినపడాల్సిన పదం ఏమిటంటే అప్పు, ముప్పు. అప్పు అనగానే ముప్పు అనే మాట వినపడాలి. అంటే ఎవరైనా అప్పు గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ముప్పు గురించి మాట్లాడుతున్నారు, లేదా అంతకుమించి మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే నిప్పు గురించి మాట్లాడుతున్నారు. ముప్పు గురించి మాట్లాడుతున్నారు లేదా నిప్పు గురించి మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం కరెక్ట్గా మన బ్రెయిన్లో కనుక కరెక్ట్ కూర్చోబెట్టగలిగితే ఆ అప్పు అనే మాట రాగానే మనం ఎక్కడ లేని అలర్ట్నెస్ వస్తుంది, ఎక్కడ లేని జాగ్రత్త గమనికతో మన విషయం ఏమిటనేది ఒక ఎక్స్ట్రా అలర్ట్నెస్తో మనం దాన్ని డీల్ చేయడం మొదలు పెడతాం. అయితే ఇక్కడ నేను మీకు డెఫినెట్గా అప్పు గురించిన విషయాలు, నువ్వు అనే గురించిన విషయాలు మీకు తెలిసి మీరు చాలా చాలా విషయాలు తెలుసుకుని ఉంటారు. ఎందుకంటే మీరు చాలా చాలా వ్యక్తులు, మీరు చాలా చాలా లక్షలు కోట్లు కూడా డీల్ చేస్తూ ఉండుంటారు. అట్లాంటి మీకు దాని గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ నేను ఒక నా యొక్క అనుభవం నుంచి మా యొక్క గురువుల దగ్గర నుంచి నేర్చుకున్న విషయాల్లో అప్పు అంటే ఏంటనే దాన్ని ఒక సింగిల్గా ఒక సెంటెన్స్లో చెప్తాను. ఇవన్నీ కూడా నేను గతంలో మాట్లాడి ఉంటాను బ్రీఫ్గా అప్పు గురించి మాట్లాడేటప్పుడు, లేదా అప్పు గురించి టాపిక్ వచ్చి ప్రతిసారి కూడా కొద్ది గొప్ప మాట్లాడి ఉంటాను. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ మనకి ఎలాగైనా వస్తూ ఉంటాయి లేదా మనకి రిపీట్ అవుతున్నాయంటే అంతకుముందు ఎపిసోడ్ విన్న వాళ్ళకి కొంత రిపీట్ అయినట్టుగా అనిపించవచ్చు. బట్ స్టిల్ రిపిటేషన్ అనేది ఎందుకు అవసరం అవుతుంది అంటే, ఇంపార్టెంట్ విషయాలన్నీ రిపిటేషన్ ఎందుకు అవసరం అవుతుందంటే తెలిసి తెలియటం వేరు, వాటిని మనం అవసరం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోగలడం వేరు. అలా గుర్తుపెట్టుకోగలిగిన దాన్ని ప్రాక్టికల్గా సందర్భం వచ్చినప్పుడు దాన్ని వినియోగించగలగడం అనేది ఎంటైర్లీ వేరు. సో అలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అగైన్ అండ్ అగైన్ చిన్నప్పుడు పిల్లలకు కనుక ఏబీసీడీలు కానీ రైమ్స్ కానీ డ్రిల్లింగ్ చేయించినట్టుగా ఇప్పుడు మనకు కూడా ఆ డ్రిల్లింగ్ తోటి బాగా గుర్తుండిపోయినట్టు ఏబీసీడీలు కానీ చిన్నప్పుడు చదువుకున్న రైమ్స్ కానీ లేదా ఉప్పుకప్పురం పద్యాలు కానీ ఇప్పుడు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా చేసినప్పటికి కూడా ఇప్పుడు కూడా మనకు ఏ విధంగా అయితే క్లియర్గా స్పష్టంగా గుర్తుంటాయో దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద డ్రిల్లింగ్. సో ఈ యొక్క విషయంలో కూడా కొన్ని కొన్ని టాపిక్స్ని కొన్ని కొన్ని పాయింట్స్ని నేను డ్రిల్ చేస్తుంటాను, మాటిమాటికి చెప్తూ ఉంటాను. ఎందుకు చెప్తూ ఉంటానంటే ఎంత ఎక్కువ చెప్తే అది మీకు మైండ్ బోర్ కొట్టించడం కాదండి, లేదా నా దగ్గర ఇంకో టాపిక్ లేక కాదు. దట్ ఈస్ సో ఇంపార్టెంట్ అనమాట. అన్నిసార్లు చెప్పినప్పుడు వినకపోయినా, ఏ ఒక్కసారి విన్నప్పుడైనా వాళ్ళ చెవిలో పడకపోతుందా, ఏ ఒక్కసారైనా వాళ్ళ బ్రెయిన్లో కూర్చోకపోతుందా, ఏ ఒక్కసారైనా వాళ్ళు ఆలోచించకపోతారా, ఏ ఒక్కసారి నుంచైనా వాళ్ళు పాటించడం మొదలు పెట్టకపోతారా అనే ఒక చిరు ఆశ. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఈ ప్రోగ్రామ్ రేడియో ప్రోగ్రామ్ వినొచ్చు, కానీ కొన్ని వందల వేల మందిలో కొన్ని పదుల మంది మాత్రమే ఆలోచించడం మొదలు పెడతారు. ఆ కొన్ని పదుల మందిలో కొన్ని ఒకట్ల మంది మాత్రమే నిజంగా ప్రాక్టికల్ యాక్టివిటీ చేయడం మొదలు పెడతారు. ఆ ఒకట్ల మందిలో ఏ ఒక్కళ్ళో ఇద్దరో నిజంగా ఫలితాన్ని పొందేదాకా నిలకడగా నిలబడిదనేది కన్సిస్టెంట్గా పర్సిస్టెన్స్తో దాన్ని పర్సిపరెన్స్తో కరెక్ట్గా చేయగలుగుతారు, చేసి రిజల్ట్ని పొందగలుగుతారు. ఆ ఒక్కళ్ళ కోసమే ఈ యొక్క కార్యక్రమం కానీ ఈ యొక్క రేడియో కానీ నేను కానీ ఇంత ఒక పెద్ద టీం ఒక వ్యవస్థ మీకోసం కృషి చేసి ఆ ఒక్కళ్ళు ఈ ఒక్కళ్ళైనా సరే దీనివల్ల ఈ ప్రోగ్రాం వల్ల డెవలప్ కాకపోతారా, ఇంప్రూవ్ కాకపోతారా, ఆలోచించకపోతారా అనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. కాబట్టి డెఫినెట్లీ ఐ రిక్వెస్ట్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది థింగ్స్. అంటే మీరు ఈ చెప్పిన దాన్ని విని ఈ చెబితే విని ఆ చెబితే వాడేయటం కాకుండా ఇట్స్ నాట్ ఏ సింప్లీ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ఎడ్యుటైనింగ్ ప్రోగ్రామ్. డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ కొంత ఉంటే ఉండొచ్చు, కానీ దానికంటే ముందు ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది, ఎడ్యుటైనింగ్ ప్రోగ్రామ్. సో ఫైన్ ఫ్రెండ్స్, సో అప్పు గురించి మాట్లాడుతున్నాం అంటే ముప్పు గురించో నిప్పు గురించో మాట్లాడుతున్నాం. అప్పు అంటే మన రేపటి సంపాదనని నేడే ఖర్చు చేయడం. అప్పు అంటే రేపటి సంపాదనని నేడే ఖర్చు చేయడం. జనరల్గా మనం సంపాదించినప్పుడు డబ్బులు మన చేతిలో ఒక 10,000 ఉండంటే ఆ 10,000 మాత్రమే ఖర్చు పెట్టగలం, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. కానీ అప్పు అనేసరికి ఏంటంటే మనం ఇంకా మన చేతిలో డబ్బులు లేవు, రేపు పొద్దున మనం పనిచేయాలి, పని భవిష్యత్తులో మనం పనిచేయాలి, పనిచేసిన తర్వాత ఆ భవిష్యత్తు పనిచేసిన తర్వాత ఆ డబ్బు సంపాదించాలి, సంపాదించిన తర్వాత ఆ సంపాదించిన డబ్బును తీసుకెళ్లి యాజ్ ఇట్ ఈస్గా అవతల వాడి ఎవరి దగ్గర అయితే మనం అప్పు చేసామో వాడికి ఇచ్చేయాలి. అంటే ఇంకా మనం సంపాదించడం లేదు, కనీసం సంపాదించే క్రమంలో ఏ సమస్యలు వస్తాయో తెలియదు, సంపాదించింది మొత్తం దీనికి కేటాయించగలమో లేదో అసలు తెలియదు. అలా ఏమీ తెలియకుండా ఏ గ్యారంటీ లేకుండా చేసే ఖర్చు అప్పు. ఐ రిపీట్, ఇంకా సంపాదించనే లేదు, కనీసం సంపాదించే క్రమంలో ఏ సమస్యలు వస్తాయో తెలియదు. సంపాదించి మొత్తం ఈ వ్యక్తి కేటాయించగల దీనికి రిటర్న్ కేటాయించగలుగుతామా, లేదా వేరే ఇంకేమన్నా ఎమర్జెన్సీ ఖర్చులు వస్తాయా, లేదా వాటికి బ్యాలెన్స్ చేయాలో లేదా అనే క్యాల్కులేషన్ తెలియదు. అలా ఏమీ తెలియకుండా ఏ గ్యారంటీ లేకుండా ఉత్తి భరోసా అంటే ఉట్టి తన మీద తనకి ఒక మాట, ఒక ఆలోచన, ఒక భావోద్వేగంలో ఒక నమ్మకంతో మాత్రమే చేసే ఖర్చు అప్పు. దీనివల్ల ఈ రోజున అవసరం గడిచిపోవచ్చు, కానీ దాని యొక్క పర్యవసనం ఎంత కాలం అనుభవిస్తామో మనకు తెలియదు. 95% జనాలు తక్కువ సంపాదన వల్ల కన్నా ఈ అప్పుల బాధ వల్ల ఆర్థికంగా చితికిపోతారు, ఈ అప్పుల భారం వల్ల ఆత్మహత్యలు దాకా చేసుకుంటూ ఉంటారు. అయితే దీంట్లో మరో దారుణం ఏంటంటే మనం ఒక 10,000 ఖర్చు పెట్టుకుంటే మన దగ్గర 10,000 ఉంటే ఆ 10,000 మాత్రమే ఖర్చు పెడతాం, అంతవరకు అయిపోద్ది. కానీ ఈ అప్పుల వల్ల మరో దారుణం ఏంటంటే ఆ అప్పుకు వడ్డీ కూడా, అంటే మనం పెట్టిన ఖర్చు మాత్రమే కాకుండా దానికి ఇంకా వడ్డీ వేసి ఇంకా ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ 10,000 కనుక మనం ఒక నెల రోజుల్లో సంపాదిస్తాం అనుకుంటే, లేదా వారంలో సంపాదిస్తాం అనుకుంటే, లేదా 10 రోజులు సంపాదిస్తాం అనుకుంటే, ఆ 10 రోజుల సంపాదన మనం సంపాదిస్తే 10 రోజుల్లో సంపాదించే సంపాదన దాన్ని రిటర్న్ చేయాల్సి వచ్చేసరికి ఏ 12 రోజులు 13 రోజులు 15 రోజులు చేస్తే గానీ ఆ సంపాదన రిటర్న్ మనం పే చేయలేం. అయితే ఒకసారి ఈ సమస్యని దూరం నుంచి, అంటే ఇది మంది కాదు, ఈ అప్పుల సమస్య మంది కాదు అనుకుని, లేదా సమ్ ఎక్స్ వైజెడ్ రామయ్యో సోమయ్యో ఏ వెంకటేశ్వర రమేషో సురేషో ఎవరో ఉన్నారనుకుని, అలా ఉన్నారనుకుని ఆ ఉన్న వాళ్ళ కోసం మనం ఆలోచిస్తున్నాం అనుకుని ఒకసారి దూరం నుంచి చూద్దాం, ఆలోచించి చూద్దాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే దీన్ని ఒకసారి గమనించండి. మీరు ఒక వ్యక్తి తనకున్న సంపాదనలో ఒక ఖర్చుని చేయలేకపోయాడు, అంటే ఒక ఖర్చు కోసం తన కొంత అమౌంట్ని అలొకేట్ చేయలేకపోయాడు, అంటే ఆ తనకు వచ్చిన రెగ్యులర్ సంపాదన నుంచి పక్కకి తీసి పక్కన పెట్టలేకపోయాడు. అంటే ఉదాహరణ 10,000 ఖర్చు అనుకుందాం, సంపాదన నుంచి తన అవసరానికి కావలసిన 10,000 తాను కూడబెట్టలేకపోయాడు కాబట్టి అప్పు చేశాడు. ఇంతవరకు క్లియర్ కదా? మళ్ళీ చెప్తారు, సంపాదన నుంచి అవసరానికి కావలసిన 10,000 తాను కూడబెట్టలేకపోయాడు కాబట్టి అప్పు చేయాల్సి వచ్చింది. అటువంటి వ్యక్తి, అటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్న వ్యక్తి ఆ పరిస్థితుల్లో తాను భవిష్యత్తులో అయినా ఆ అప్పు తీర్చడానికి కూడా కూడబెట్టాల్సిందే కదా. అంటే ఇప్పుడు ఈ ఖర్చు కోసం కూడబెట్టాల్సిన వ్యక్తి అప్పు తీర్చడానికైనా కూడబెట్టాల్సిందే కదా, కూడబెట్టకుండా తీర్చలేడు కదా. పైగా ఇప్పటి వరకు తనకి ఓన్లీ ఆ 10,000 తెస్తే సంపాదిస్తే చాలు, కానీ ఇప్పుడు వడ్డీ కూడా ఒకటి ఉంటుంది, అంటే అదనపు ఖర్చు. అంటే ఒక తన సంపాదనలోంచి 10,000 తీసి పక్కన పెట్టలేకపోయిన వ్యక్తి ఇప్పుడు ఆ సమస్య 10,000 నుంచి 12,000 13,000 14,000 వెళ్ళిపోతుంది. రైట్? అంటే ఉన్నదే జారడు సంపాదన, అందులో బెత్తడు వడ్డీకే చెల్లిస్తాం, మరి మిగతా ఖర్చుల మాట ఏంటి? మిగతా ఖర్చులు ఎలాగా? మరి మిగతా ఖర్చులు ఆ ఖర్చులను చూసుకుంటూ దాంట్లో అలొకేట్ చేయలేకపోయినందుకే కదా ఇబ్బంది పడ్డాడు. అలాంటప్పుడు ఇది అలొకేట్ చేయ ఎలా చేయగలుగుతాడు? అసలు తీరే మార్గం ఏంటి? పోని ఇది తీరుద్దాం, ఒక 2 నెలల్లో 3 నెలలకు అలొకేట్ చేసి ఇది తీరుద్దాం అనుకుందాం, ఇది తీర్చేలోగా ఇంకొక ఖర్చు రాదని గ్యారంటీ ఉందా? దానికోసం మళ్ళీ అప్పు చేయదన్న గ్యారంటీ, అప్పు చేయరన్న గ్యారంటీ భరోసా ఉందా? ఇలా కనుక మనం దూరం నుంచి విషయాన్ని చూసి ఆలోచిస్తే మిత్రులారా మనకే అర్థమవుతుంది, ఒక్క అడుగు మనల్ని ఆ దిశగా మరిన్ని అడుగులు వేసేలా చేసి, ఒక్కడుగు మనం వేస్తాం ఆ దిశగా మరిన్ని అడుగులు వేసేలా చేసి చివరికి ఆఘాతంలోకి తోసివేస్తుంది. ఆ అప్పుల భారం భరించిన కంటే ఎవరైనా సరే సంపాదన తక్కువ ఉన్నవని ఎవరైనా కానీ వాళ్ళు కనుక వాళ్ళ సంపాదన వరకు వాళ్ళు చేస్తే ఎవరు ఇబ్బందులు పడి చేయాల్సిన పని లేదండి. ఇవాళ రోజున మనకి పేపర్లో కానీ టీవీలో కానీ రేడియోలో కానీ న్యూస్లో కానీ ఎక్కడ చూసినా కానీ రైతులు కానీ ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా సరే మీరు ఆత్మహత్య ఆర్థిక బాధలతో ఆత్మహత్య చేసుకున్నారంటే ఆర్థిక బాధలతో డబ్బులు సంపాదన లేక సంపాదన సరిపోక ఎవరు ఆత్మహత్య చేసుకోనండి. అప్పుల భారం ఎక్కువ అయ్యి, అప్పుల వాళ్ళ ప్రెషర్ ఎక్కువ అయ్యి, అప్పుల వాళ్ళకి తీర్చే మార్గం కనపడక, సంపాదన సరిపోక, అప్పులు తీర్చడానికి అవకాశం లేక, పరిస్థితులు అగమ్యగోచరంగా కనిపించి ఆ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు వచ్చి తిట్టే తిట్లు కానీ ఒక్క కొండకొచ్చి కొన్నిసార్లు కొడతారు కూడా, ఆ కొండ కొట్టే కొట్టే దెబ్బలు కానీ పడలేక పరుగు 10 మందిలో పరుగు పోగొట్టుకోలేక నరకం చూసి మానసికంగా చిత్రవధ అనుభవించి ఆ తర్వాత ఇక తట్టుకోలేక మనిషి మాత్రమే ఆత్మహత్య చేసుకుంటాడండి. అలా ఆత్మహత్య చేసుకునే వాళ్ళెవరు కూడా ఊరికే సరదాగా ఊసిపోక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాదు. లేదా ఈ చిన్నపిల్లలు కనుక ఎవరైతే నేను 10th ఫెయిల్ అయ్యానో లేదా ఇంటర్ ఫెయిల్ అయ్యానో చెప్పి చనిపోయే వాళ్ళలాగా కానీ, లేదా ఒక లవరు ఐ లవ్ యూ అంటే రాఖీ కట్టిందని చెప్పి కానీ ఇలాంటి సిల్లీ కారణాలకి, అంటే ఈ వేళ కోసం వాళ్ళ సిల్లీ కారణాలు కాకపోవచ్చు కానీ ఈ కారణంతో పోలిస్తే అది చాలా సిల్లీ కారణంగానే కనపడుతుంది. సో అలాంటి సిల్లీ కారణాలతో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాదండి, ఈ అప్పుల భారం తట్టుకోలేక. అంటే మీకు ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి ఆ స్పైరల్ అదొక ఊబి లాంటిది, అదొక సుడిగుండంలో ఉంటుంది, ఆ సుడిగుండంలో ఒక అడుగు పెట్టి వెంటనే ఒక రౌండ్ తిరిగి బయటకు వచ్చేస్తా అనుకోవడం అనేది అతి పెద్ద మూర్ఖత్వం. అదే అసలు ఆ అడుగు పెట్టకుండానే మనం జాగ్రత్త పడాలి, కానీ ఒకసారి అడుగు పెట్టిన తర్వాత చాలా 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 డిఫికల్టీ ఆ సుడిగుండం నుంచి బయటికి రావడం అనేది ఇది. కాబట్టి మొదటి అడుగు వేయకుండా ఉంటేనే మనం మిగతా అడుగులు పడకుండా ఆపగలుగుతాం. అయితే ఇది ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీకు చెప్పినప్పుడు మీకు ఇది అర్థమై ఉండొచ్చు, అర్థమై అవును కదా, కరెక్ట్ కదా, ఇది చెప్పేది కరెక్ట్ కదా, అలాగే ఉండాలి మనం, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనేది మీకు కొద్ది గొప్ప అనిపించవచ్చు. అలా అనిపించిన తర్వాత కూడా మీరు కనుక ఒకసారి రేడియో ప్రోగ్రామ్ కట్ చేసి బయటికి వెళ్ళగానే తెల్లవారగానే పర్సనల్ లోన్ వాడు, క్రెడిట్ కార్డు వాడు, కార్ లోన్ వాడు మనల్ని ఊరిస్తూ అసలు అప్పు చేయటం అనేది పెద్ద సమస్య కాదు, మీకు ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి, మీకు రీపేమెంట్ క్యాపబిలిటీ ఉంది, మేము మీ ట్రాక్ చూసాము, మీ ఫైనాన్షియల్ కండిషన్ చూసాము, చాలా అద్భుతమైన కండిషన్ ఉంది, అసలు మీలాంటి కస్టమర్ మాకు దొరకటం మాకు అదృష్టం, నువ్వు దేవుడివి, ఇంద్రుడివి, చంద్రుడివి, రాముడివి, కృష్ణుడివి, ఆహాహా ఓహోహో అని చెప్పి మన పంపు కొట్టేసి ఏదో రకంగా ఊదర కొట్టేసి పక్కన ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ని రెచ్చగొట్టేసి ఎన్ని రకరకాల జిమ్మిక్స్ చేసి మొత్తానికి మనతో అప్పు చేయిస్తారు. ఈ అప్పు చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుందండి. ఆ అప్పు తీర్చేటప్పుడే ఉన్న సరదా మొత్తం, అంటే అప్పు చేసేటప్పుడు ఉన్న సరదా అప్పు తీర్చేటప్పుడు దురదగా మారుతుంది. సరదా దురద రెండు తిరుగుతాయి అప్పు వల్ల. ఆలోచిస్తూ ఉండండి, దీన్ని మరో కోణం మాట్లాడుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.
పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు, మనసు పెనవేస్తే ఏమవుతావు.
ఉలికి పాటతోనే పులకరించిపోతావు, నేను అవునంటే ఏం చేస్తావు, కాదు బొమ్మంటే ఏమవుతావు.
పరవశింతులు మొలక నడుము హొయలు చూసి మురిసిపోదును, జిలుగు పైట నీడలో నా పరవశింతులు. పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో, మనసు పెనవేస్తే ఏమవుతావో. దోతుకొందును కలలనైన నిన్ను నేను కలుసుకొందును, దొంగనై దోరవలపు దోతుకొందును. పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో, మనసు పెనవేస్తే ఏమవుతావో.
ఉలికి పాటతోనే పులకరించిపోతావు, నేను అవునంటే ఏం చేస్తావో, కాదు కొమ్మంటే ఏమవుతావో.
నమస్కారం, నేను మీ తనికెళ్ళ భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
లష్కర్ నుండి లండన్ వరకు ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బిపి భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపి కనక ప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
The voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
హలో మిత్రులారా, మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతుంది కార్యక్రమానికి మరోసారి స్వాగతం, సుస్వాగతం. సో మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న టాపిక్ ఇవాటి నుంచి రాబోయే కొన్ని ఎపిసోడ్ల దాకా మనం ఇన్ డెప్త్లో 360 డిగ్రీస్లో మనం చూడబోయే టాపిక్ అప్పు అలియాస్ ముప్పు ఆర్ నిప్పు. సో మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నప్పుడు మనం బయటకు వెళ్ళగానే పర్సనల్ లోన్ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు, అప్పులు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా అప్పటి వరకు చాలా చాలా ప్రేమను చూపిస్తారు, మన హీరోయిన్ చేస్తారు. నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, దేవుడివి, రాముడివి, సూర్యుడివి, నీకు అంత పెద్ద సమస్య కాదు, నీకు అంత పెద్ద విషయం కాదు, అసలు ఇంట్రెస్ట్ రేట్ లేదు, అదే లేదు, ఇదే లేదు, మీరు అటువంటి తోపు తూరు మంది బాగా ఉదరగొట్టేసి మరి అప్పు చేయిస్తారు. తస్మాత్ జాగ్రత్త, ఒక్కసారి ఆ ఉచ్చులో పడ్డారా తిరిగి కోలుకోవడానికి దశాబ్దాలు పట్టచ్చు, ఎంత కాలమైనా పట్టచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు కూలంకషంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఒక విషయం ఏంటంటే, అతి ముఖ్యమైన సంపాదన కాలంలో అంటే యంగ్ ఏజ్లో ఉండి బాగా అంటే అరౌండ్ 25 నుంచి 55 మధ్యలో యంగ్ ఏజ్లో ఉండి ఆ 30 ఇయర్స్లో మనం బాగా సంపాదించగలిగిన కాలంలో అలా సంపాదించిన సంపాదన మొత్తం కూడా ఆ విధంగా వడ్డీలకి అప్పులకి కట్టుకుంటూ ఉంటే, అలా కట్టుకుంటూ ఉంటే భవిష్యత్తులో మన సంపాదన సంపాదించలేని స్టేజ్లో అప్పుడు పరిస్థితి ఏమిటి? కొన్ని ఎన్ని జీవితకాలంలో ఎన్ని కోట్లు సంపాదించామనేది కాదండి, చివరి నిమిషంలో చివరి కాలానికి వచ్చేసరికి మనం ఎంత నిలబెట్టుకోగలిగామనేది మాత్రమే మన లైఫ్ని నిర్ణయిస్తుంది లేదా మనల్ని కాపాడుతుంది. యూ సేవ్ మీ, ఐ సేవ్ యూ టుమారో అంటుంది మనీ. సో మన అయితే ఇక్కడికి ఒక విషయం కావాలంటే కావాల్సింది అంటే మన జీవితంలో ఖచ్చితమైన నియమం ఉందండి. మన జీవితంలో ఖచ్చితమైన నియమం ఏంటంటే, జీవితంలో ఏది ఖచ్చితం కాదు. అంటే దీన్ని ఇంకోలా చెప్పాలంటే, జీవితంలో గ్యారంటీగా చెప్పగలిగిన విషయం ఏంటంటే, గ్యారంటీ అంటే ఇది మిస్ అవ్వకుండా గ్యారంటీగా చెప్పగలిగే విషయం ఏంటంటే, ఏది గ్యారంటీ లేదు. ఏది గ్యారంటీ లేదన్న విషయాన్ని గ్యారంటీగా చెప్పగలుగుతాం. అటువంటప్పుడు అంటే ఏ పరిస్థితి ఎప్పుడైనా వ్యక్తి అయినా సరే, పరిస్థితులైనా సరే, ఇక ఏదైనా సరే భవిష్యత్తులో ఎనీ టైం ఎనీ మూమెంట్లో మారిపోవచ్చు, ఇది ఇలాగే ఉంటుందని గ్యారంటీ లేదు. అటువంటప్పుడు మనం మన అప్పు తీర్చగలిగే శక్తి కానీ, పరిస్థితులు కానీ, సమర్థత కానీ ఇవి కూడా గ్యారంటీగా కాదు. అవే అంటే అప్పు మనం తీర్చగలగటానికి అయ్యే తీర్చటం అనే విషయం అయ్యే అవకాశాలు ఎన్ని ఉంటాయో, అవ్వకపోయే అవకాశాలు కూడా అన్నీ ఉంటాయి. కాబట్టి అంటే అవుతుందిలే, పర్వాలేదులే అని చెప్పి మనం అనుకుని ఏదైతే మనకి మనం ధైర్యం చెప్పుకుని ఆ చెల్తా దేఖలింగి పెద్ద విషయం కాదులే దేఖలింగి అని చెప్పి దేఖలింగి అని చెప్పి దిగుతారు కదా, దిగేటప్పుడు ఒక విషయం ఏంటంటే క్షణం ఆగి ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు అప్పు తీర్చగలగటానికి మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో, అప్పు తీర్చలేకపోవడానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఈస్ ప్యూర్లీ 50-50 చాయిస్. సో ఈ ప్యూర్లీ 50-50 చాయిస్ కాబట్టి అప్పు చేసేటప్పుడే క్షణం ఆగి ఆలోచించి అప్పు చేయండి. అయితే ఈ అప్పు చేయడంలో కూడా మనకి క్లియర్గా తెలియాల్సిన విషయం ఏంటంటే, అప్పులు అసలు రెండు రకాల అప్పులు ఉంటాయన్న సంగతి కూడా మనకు తెలియదు. అప్పుల్లో రెండు రకాలు ఉంటాయి. అసలు ముందు మనం చేసే అప్పు ఏ రకమో స్పష్టంగా నిర్దిష్టంగా మనకు తెలియాలి. ఇక్కడ మళ్ళీ మనం మనసుని కానీ ఎమోషన్స్ని కానీ మన ఆలోచనని కనుక డామినేట్ చేస్తాయి. డెఫినెట్గా సెంటిమెంట్స్ హార్ట్ సాఫ్ట్ కార్నర్ అనేసి అనుకోవచ్చు, లేదా ఎమోషన్స్, ఎస్పెషల్లీ ఎమోషన్స్ మన యొక్క థాట్ పవర్ని, లాజిక్ సెన్స్ని డామినేట్ చేస్తాయి. ఆ అవకాశం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది, వెన్ ఎవర్ యు ఆర్ డీలింగ్ విత్ మనీ, ఎమోషన్ షుడ్ నాట్ బి ఇన్ ది ఈక్వేషన్ అట్ ఆల్. ఎమోషన్స్ అనేవి ఎప్పుడు కూడా మన ఈక్వేషన్స్లో ఉండకూడదు, ఆ సీన్లో ఉండకూడదు, అసలు ఆ స్టేజ్ మీద ఉండకూడదు. ఎప్పుడుగా ఎమోషన్స్ ఎప్పుడైతే ఉండకుండా ఉంటాయో, దెన్ వీ కెన్ టేక్ ది రైట్ డెసిషన్ ఇన్ ద మనీ ఏరియా. మనీ ఏరియాలో మీరు కనుక ఆల్రెడీ ఇబ్బందులు పడి ఉంటే, ఇబ్బందులు పడి దెబ్బ తిని ఉంటే కనుక, లేదా నష్టపోయి ఉంటే కనుక, లేదా ఎవరి వల్ల మోసపోయి ఉంటే కనుక, ఏదైనా సరే అటువంటి ఆర్థిక పరమైన కనుక ఇబ్బందులు కనుక మీరు ఎదుర్కొంటూ ఉంటే కనుక, ఒక్కసారి ఆలోచించండి, ఆ క్షణాన్ని గుర్తు చేసుకోండి. ఏ క్షణం అయితే మీరు ఒక నిర్ణయం తీసుకుని ఒక తొందరపాటు చర్య చేశారో ఈ రోజు కూడా మీరు పశ్చాత్తాపడుతున్నారు. ఆ తొందరపాటు చర్య తీసుకునే క్షణంలో యువర్ గ్యారంటీడ్ 100% గ్యారంటీడ్ ఏంటంటే యువర్ ఎమోషనలీ ఇంబ్యాలెన్స్డ్. మీరు ఎమోషనల్ గా కానీ లాజికల్ గా కానీ యు ఆర్ నాట్ ఇన్ యువర్ సెన్సెస్. ఒకనొక బలహీన క్షణం, ఒకనొక బలహీన ఆలోచన, ఒకనొక ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఆర్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, దాన్ని ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఆ ఎమోషనల్ ఒక్క క్షణం ఇంబ్యాలెన్స్ అయ్యారు, పెట్టకూడని చోట సంతకం పెట్టారు, లేదా తీసుకోకూడని నిర్ణయం తీసుకున్నారో, ఎవరికి ఎస్ అనకూడని చోట ఎస్ అన్నారు, నో అనకూడని చోట నో అనాల్సిన చోట నో అనకుండా ఉన్నారో, ఏదో ఒకటి జరిగింది. ఆ జరిగినప్పుడు మటుకు డెఫినెట్ గా మీరు ఏం చేశారు అనే దానికంటే కూడా ఎలా చేశారనేది ఇక్కడ ప్రధాన అవసరం. ఎలా చేశారు అనేది అంటే అక్కడ ఒక ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనే దాన్ని, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనే దాన్ని జరిగిన తర్వాత మాత్రమే మీరు అక్కడ దెబ్బతిని ఉంటారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఈ అప్పు విషయానికి వచ్చేసరికి అప్పు కూడా అగైన్ యూఆర్ డీలింగ్ విత్ మనీ కాబట్టి ఈ అప్పు చేసేటప్పుడు ఈ అప్పు భవిష్యత్తులో తీర్చేద్దాము లేదా లేదా ఏదో రకంగా చేద్దాంలే, ఏదో రకంగా చేద్దాంలే అని చాలా మంది కొంతమంది మనకి ఈ అప్పులు చేసేటప్పుడు పక్కన ఉన్నవాడు కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ పక్కన ఉన్న పార్ట్నర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆ సిచ్యువేషన్లో అరే ఏదో చేద్దాం లేదా ఏదో చేద్దాంలే అంటారు. ఒకసారి గుర్తు చేసుకోండి, ఇలా మీతోటి ఎవరైనా ఏదో ఒకటి చేద్దాంలే అన్న సందర్భం రీసెంట్గా ఎప్పుడు జరిగింది? ఓకే, ఇలా మీతోటి రీసెంట్గా ఏదో ఒకటి చేద్దాంలే అన్న సందర్భం కనుక మీకు గుర్తొస్తే నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటే, ఇప్పుడు అప్పు చేసి ఆ అప్పు తీర్చడానికి చేయగలిగిన ఆ ఏదో ఒకటే, ఈ అప్పు తీసుకోకుండా చేసే ముందు చేయొచ్చు కదా, అప్పు తీసుకున్న తర్వాత అప్పు తీర్చడానికి చేసే ఆ ఏదో ఒకటిని ఇప్పుడు అప్పు తీర్చుకోకుండా చేయొచ్చు కదా. ఇక్కడ మళ్ళీ రకరకాల కారణాలు వస్తాయి, రకరకాల మీనింగ్స్ వస్తాయి, ఏమి వస్తాయి, ఏది జరిగినా ఏది జరగకపోయినా సరే ఏదో ఒకటి చేద్దామన్న పెద్ద మనుషులు ఎవరో కూడా ఏదో ఒకటి చేద్దామనుకున్న మన ఆలోచన ఏది కూడా నిజంగా అవసరం వచ్చినప్పుడు ఆ ఏదో ఒకటి ఏంటో తెలియకే జుట్టు వీక్కుండా నిజంగా లాజికల్గా ఆలోచించండి కాసేపు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో లేము, ఇప్పుడు ఆ ఎమోషన్స్ యొక్క ఉధృతలు కానీ ఆ ఎమోషన్స్ యొక్క వరదలు లేం కాబట్టి ఎమోషన్స్ ఎప్పుడు వచ్చినా కానీ ఉధృతిగా వరదగా వస్తాయండి. తమన్నా అసలు దే విల్ స్వే అవే అవర్ ఫీట్ అనమాట, అంటే మన కాళ్ళ కింద గ్రిప్ని కూడా అలా కొట్టేసుకుని లాకిని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాయి. అలా అంటే ఇదర్ ఇట్ ఈస్ కోపం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా సరే ఒక ఎమోషన్ వచ్చిందంటే ఆ ఎమోషన్ రాగానే మనని మనం కంట్రోల్ కోల్పోతాం. ఆ కంట్రోల్ కోల్పోయిన స్టేజ్లో తీసుకెళ్ళిపోతుంది. సో అలా కంట్రోల్ కోల్పోయిన స్టేజ్లో తీసుకెళ్ళగలుగుతున్నప్పుడు ఇప్పుడు ఆ స్టేజ్లో మనం లేం కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి, ఆ ఏదో ఒకటి చేయగలిగిందే అప్పు చేయక ముందే ఆ ఏదో ఒకటి చేయగలిగితే ఇప్పుడు ఈ అప్పు కానీ రేపు పొద్దున వడ్డీ కానీ లేదా వాడితో నానా మాటలు పట్టం కానీ ఇవేవి జరగవు కదా అండి. ఇప్పుడే మనకు ఆ ఏదో ఒకటి తోచలేదు అంటే ఇప్పుడు ప్రెషర్ లేదు, ఇప్పుడు ఓన్లీ ఒకటే ప్రెషర్, ఈ ఖర్చుకి అవసరానికి లేదా ఇది ఒక పనికి మనకు అప్పు కావాలి, ఇది ఒకటే ప్రెషర్. అప్పుడు అది కాదండి, ఆ అప్పు తీర్చడానికి కావాల్సిన అమౌంట్, దానికి కావాల్సిన వడ్డీ, ఆ వడ్డీ కావాల్సిన సంపాదన, ఆ సంపాదనతో పాటుగా ఆల్రెడీ ఇప్పుడు దాకా రెగ్యులర్గా రికరింగ్గా ఉన్న ఖర్చులు అప్పుడు కూడా ఉంటాయి, ఇంకా ఖర్చులు పెరుగుతాయి. ఆ ఎక్కువ ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఆ సంపాదన ఇంకా పెరగనప్పుడు అసలు ఇప్పుడే మనం దాంట్లో వచ్చి ఆ బ్రాకెట్కి కట్ చేసి మనం ఆ అమౌంట్ పక్కన పెట్టలేకపోయినప్పుడు అప్పుడు పక్కన పెట్టాలి, దానికి తగ్గ వడ్డీ కూడా పక్కన పెట్టాలి. లాజికల్గా ఆలోచిస్తే మీకు మీకే బోధపడుతుంది అప్పు చేయకపోవడానికి ఎంత కష్టపడాలో అప్పు తీర్చడానికి అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సో ఈ కష్టాన్ని మనం తట్టుకోలేకపోయినప్పుడు, దీన్ని మనం ఎదుర్కోలేకపోయినప్పుడు దాన్ని ఎదుర్కోగలగటం అనేది మనని మనం మభ్యపుచ్చుకోవటం, మనని మనం మోసం చేసుకోవడం అవుతుంది తప్పితే, మనని మనం కళ్ళకు గంతలు కట్టుకోవడం అవుతుంది తప్పితే, కళ్ళకు గంతలు కట్టుకుని హెవీ ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీద కనపడి నిలబడి నాకు ఏ బస్సు అది కనపట్టలేదు కాబట్టి, నాకు ఏ ట్రాఫిక్ కనపట్టలేదు కాబట్టి, నాకు ఏది యాక్సిడెంట్ అవ్వదు అనేది వచ్చి కొట్టదు, నాకెక్కడ యాక్సిడెంట్ అవ్వదు అంటాం అనేది ఎంత మూర్ఖత్వమో, అలా ఇటువంటి టైంలో మనం బ్లైండ్గా మొహం తిప్పేసుకుని అది నాకు కనపట్టలేదు కాబట్టి నేను చూడట్లేదు కాబట్టి ఆ పరిస్థితి రాదని కానీ అటువంటి సిచ్యువేషన్ జరగదని కానీ అనుకోవటం కూడా అంతే 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 మూర్ఖత్వంతో కూడుకుని ఉంటుందండి. సో ఐఎమ్ గోయింగ్ డీప్ కాబట్టి చాలా స్లోగా వెళ్తున్నాను, ఎందుకంటే ఈ అప్పుల గురించి బాధపడ్డవాడు అప్పులు బాధ లేని వాడికి ఏంటి ఇంత సోది చెప్తున్నాను అనిపించవచ్చు, కానీ అప్పుల గురించి బాధపడ్డవాడు, అప్పుల్లో బాధపడుతున్న వాడు లేదా అప్పుల్లో ఇబ్బందులు పడుతున్న వాడికి నేను మాట్లాడే ప్రతి మాట ప్రతి అక్షరం కూడా తనకు ఆ విషయాన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది, తాకుతూ ఉంటుంది. మై టార్గెట్ ఈస్ దట్ పర్సన్ హూ ఈజ్ ఇన్ టు ద లోన్స్ ఆర్ దట్ పర్సన్ హూ ఈజ్ అబో రెడీ టు కన్సిడర్ లోన్స్. అప్పుల్ని కన్సిడర్ చేద్దాం అనుకుంటున్న వాడు కానీ, అప్పు చేద్దాం అనుకుంటున్న వాడు కానీ, లేదా అప్పుల్లో మునిగిపోయిన వాడు కానీ, వాళ్ళ గురించి ఈ టాపిక్ కానీ, ఎవరైతే హ్యాపీగా అప్పులు లేకుండా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఈ టాపిక్ కాదండి. కాబట్టి మీకు కొంచెం ఇది ఆఫ్ ది బీట్ అవ్వచ్చు, ఆఫ్ బీట్ అవ్వచ్చు, మీకు అది ఆసక్తిని కలిగించకపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కడుపు నొప్పి వచ్చిన వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ కడుపు నొప్పి ఎట్లాంటిదో, పంటి నొప్పి వచ్చిన వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ పంటి నొప్పి ఎట్లాంటిదో. మామూలుగా పక్కన నుంచి చూసాడు, కొంచెం ఓడ్చుకోరా, కొంచెం ఓడ్చుకోరా, కొంచెం ఓడ్చుకోరా అని చెప్పడం అనేది మన వరకు అది మాటే మాటే కానీ ఆ నొప్పి భరించేవాడికి తెలుస్తుంది ఆ నొప్పి యొక్క తీవ్రత ఎట్లా ఉంటుంది. సో అప్పుడు బాధలు ఉంటాయండి, కొంచెం తట్టుకుంటూ కొంచెం తట్టుకుంటూ కొంచెం తట్టుకుంటూ అని పక్క నుంచి మనం చెప్పచ్చు, కానీ ఆ తీవ్రత అనుభవించేవాడికి మాత్రమే తెలుస్తుంది. రైట్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే అప్పుల రకాల గురించి మాట్లాడుతున్నాం. అప్పుల్లో రెండు రకాల అప్పులు ఉంటాయండి, రుణాల్లో రెండు రకాల రుణాలు ఉంటాయి. ఒకటి ఫలదాయక రుణం, రెండు నిష్ఫలదాయక రుణం. అంటే ఒకటి ప్రొడక్టివ్ లోన్, రెండోది నాన్ ప్రొడక్టివ్ లోన్. అంటే ప్రొడక్టివ్ లోన్ వేరు, నాన్ ప్రొడక్టివ్ లోన్ వేరు. అంటే ప్రొడక్టివ్ లోన్ అనే ఒకటి అంటే ఫలదాయకం, అంటే అది ఫలాన్ని ఇస్తుంది మనకి, అది రిజల్ట్స్ని ఇస్తుంది, రిటర్న్స్ని ఇస్తుంది, అటువంటి రుణం ఒకటి. నిష్ఫలదాయకం అంటే అది రిజల్ట్స్ని ఇవ్వదు, రిటర్న్స్ని ఇవ్వదు, అది మరి పైపెచ్చు మనని ఇంకా ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే ఇక్కడ మనకి జనరల్గా మనకి చెప్పుకునే విషయం ఏంటంటే, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు జనరల్గా తెలిసి తెలియకుండా అమాయకత్వంతో మూర్ఖత్వంతో ఏడు సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, మహామహా కోటీశ్వరులే, ఇటు విజయమాలి అంతటోడే 9,000 కోట్లు అప్పు చేసి బయటికి వెళ్ళలేదా, వాళ్ళ గొప్ప గొప్పోళ్ళే అప్పులు చేస్తున్నారు, వాళ్ళు దేశాలే అప్పులు చేస్తున్నాయి, లేదా గొప్ప గొప్పోళ్ళు ఎవరికి అప్పు లేదు చెప్పండి, అప్పు లేని ఎవ్వడో లేడు వాళ్ళని అప్పు చేయడం అనేది తప్పే కాదు, అందరూ అప్పులు చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే సోదరులారా, మిత్రులారా, ఆ అప్పు చేసిన వాడు ఆ రిచ్ అండ్ ప్రాస్పరస్ కేటగిరీకి చెందినవాడు, ఆ అప్పు వాడు ఎలా చేస్తున్నాడో, ఏ కండిషన్లో చేస్తున్నాడో, ఏ విధంగా తీరుస్తున్నాడో వాడికి ఉన్న క్లారిటీ మనకి లేనప్పుడే ఇబ్బందులన్నీ వస్తాయి. సో వాడు చేస్తున్నాడు కాబట్టి నేను అప్పు చేస్తున్నాను అనే కాపీ కొట్టగలిగే, లేదా వాడిని చూసి మనం సమర్థించుకోగలిగే విషయం కనుక మనం చూస్తే, అది ఏ సందర్భంలో చేస్తున్నాడో కూడా మనం కాపీ కొట్టాల్సి ఉంటుంది. అంటే కాపీ కొడితే పూర్తిగా కాపీ కొట్టాలి, కానీ సగం సగం కాపీ కొట్టం కాదు. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాస్తున్నాడో కరెక్ట్గా ఆ క్వశ్చన్ ఆన్సర్ కాపీ కొట్టుకోవాలి, కానీ నువ్వు రాసిన క్వశ్చన్కి ఆడు రాసిన ఆన్సర్ని కాపీ కొట్టుకుంటే మొత్తం 0 మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో అయినా సరే. సో మనం కాపీ కొట్టాలన్నా, గొప్ప వాళ్ళని కాపీ కొట్టాలన్నా, వాళ్ళకిలాగా అప్పులు చేయాలన్నా, వాళ్ళు ఏ కండిషన్స్లో, ఏ సిచ్యుయేషన్స్లో, ఎటువంటి పారామీటర్స్లో వాళ్ళు అప్పు చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా ముందు తెలియాలి. సో ఇవాళ మనం ఈ యొక్క టాపిక్లో అటువంటి కండిషన్స్, ఏ విధమైన కండిషన్స్లో వాళ్ళు అప్పు చేస్తారు, ఎందుకంటే వాళ్ళు అప్పులు ఇబ్బంది పెట్టవు, మన మాటకి ఇబ్బందులు పెడతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక ఆ మనీని సరిగ్గా హ్యాండిల్ చేయడం రానివాడు మాత్రం అప్పులు బాధలతో పోతాడు, అప్పుడు బాధలు మునిగి ఆత్మహత్యలు కూడా చేసుకునేవాడు, ఆ అప్పుల కోసం బాధల్లో పడేవాడే. కానీ నిజంగా మనీని హ్యాండిల్ చేయగలిగిన వాడు నంబర్ 1 90% అప్పుల్లోకి వెళ్ళి, ఒకవేళ అప్పుల్లోకి వెళ్ళాల్సి వచ్చినా అది ఎందుకు వెళ్తున్నాడో, అంటే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టుగా ఈ సరిగ్గా తెలియనివాడు అభిమన్యుడిలాగా పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయి అక్కడే ఇరుక్కుపోయి చచ్చిపోతాడు, తెలిసిన వాడు అర్జునుడిలాగా పద్మవ్యూహం లోపలికి చొచ్చుకుని వెళ్ళి ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని మళ్ళీ బయటికి వస్తాడు. అంటే తను ఎలా కంప్లీట్ కంట్రోల్, అంటే అప్పుల్లోకి ఎలా వెళ్ళాలి, ఆ అప్పుల్లోంచి ఎలా నిలబడాలి, అప్పుల్లోంచి మళ్ళీ బయటికి ఎలా రావాలని కూడా స్పష్టంగా పద్మవ్యూహం గురించి తెలిసినటువంటి అర్జునుడి లాంటి నిష్ణాతుడు అయితేనే, ఆ నైపుణ్యాన్ని పొందగలిగితేనే మనం అప్పులనే పద్మవ్యూహాన్ని ఎదుర్కోవాలి. కానీ లేకపోతే అభిమన్యుడిలా సగం తెలిసి వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనం వెళ్ళిపోయి, మనం చేస్తున్నారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి దూరిపోయేసి నానా రకాల బాధలు పడితే చివరికి మనం ఏమవుతుంది అనేది రోజు మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ ఫలదాయక రుణం గురించి, నిష్ఫలదాయక రుణం గురించి ఇంకొంచెం మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.
కస్తూరి రంగ రంగ చిన్నారి కావేటి రంగ రంగ బంగారు ముద్దు కొండ బజ్జోరని కడుపు తల్లగుండ చుడలై కస్తూరి రంగ రంగ నీ ఇల్లు నేల గట్ట బాబు నీ నోట బెల్లమ్ము గొట్ట ఇంత సిరులు గుట్ట
తలై చుట్టాలు చుట్టుముట్ట కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా బంగారు ముద్దు కొండ బజ్జోర నీ కడుపు తల్లగుండ రామయ్య వంటి తండ్రి అత్తముగ సీతమ్మ వంటి తల్లి లక్ష్మణుడనే నుండగా ఒరే చిట్టి తండ్రి ఇటు చూడరా లక్ష్మణుడనే నుండగా నా తండ్రి నీకింకలోకేమిరా కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా బంగారు ముద్దు కొండ బజ్జోర నీ కడుపు తల్లగుండ నీ కడుపు తల్లగుండ నీ కడుపు తల్లగుండ.
హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి likeusonfacebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram. Prati Guruvaram Ratri 7 Gantlu New York Samayaniki Mind Media Samarpinchu The Techie Talk. Prati Guruvaram Technology Vartha Visheshalu, Mobile Applications Gurinchi, Gaming, Automobiles Mariyu Camera Veetannitipaina ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో మిత్రులారా, మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి మరోసారి స్వాగతం, సుస్వాగతం. సో మనం ఈ ఎపిసోడ్లో అప్పుల రకాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మొదటిది ఫలదాయక రుణం, ప్రొడక్టివ్ లోన్. ఈ రుణం వల్ల మీరు చేయబోయే పని, అంటే ఈ రుణం ఎలా ఉంటుందనే దాని గురించి డీటెయిల్గా చెప్తున్నాను. ఈ రుణం వల్ల మీరు చేయబోయే పని మీకు భవిష్యత్తులో ఇంతకు మించి సంపాదనని కలిగజేసేది అయినప్పుడు, ఐ రిపీట్, ఈ రుణం వల్ల మీరు చేయబోయే పని మీకు భవిష్యత్తులో ఇంతకు మించి సంపాదనను కలిగజేసేది అయినప్పుడు అది ఫలదాయక రుణం అవుతుంది. ఎందుకంటే ఈ అప్పుని పెట్టుబడిగా ఉపయోగపడి మన సంపాదన పెంచుకోవడానికి ఊతమిస్తూ మనం తీర్చాల్సిన అప్పుని వడ్డీని కూడా దానంతట అదే తీర్చివేసి పైనుంచి మనకి లాభాన్ని కలిగిస్తుంది. అంటే ఈ అప్పు కోసం మనం ఎప్పుడైతే అప్పు చేస్తామో, ఈ అప్పు దేనికైతే మనం చేస్తున్నామో, అంటే దేనికోసం అయితే ఈ అప్పు చేస్తున్నామో, ఆ అప్పులో ఆ పెట్టుబడి ఏమవుతుందంటే ఆ పెట్టుబడి సంపాదనని పెంచుకుంటూ, అంటే సంపాదన ఏ స్థాయిలో పెరుగుతుందంటే దానికి కావాల్సిన ఉన్న వడ్డీని అదే తీర్చుకుంటుంది, అసలుని అదే తీర్చుకుంటుంది, పైనుంచి మనకు ఒక 2 రూపాయలు జేబులోకి ఇస్తుంది. అంటే ఎస్పెషల్లీ వ్యాపారానికి విస్తరణకు కానీ, పెట్టుబడి అప్పు అయితే వ్యాపారానికి విస్తరణకి పెట్టుబడి తెచ్చే అప్పు అయితే ఇది కూడా వీలైనంత తక్కువ వడ్డీకి ప్రయత్నించాలి. అది సెపరేట్ టాపిక్ మళ్ళీ. అయితే పైగా రిటర్న్స్ విషయంలో, అంటే వ్యాపారంలో కనుక మీరు పెట్టుబడి పెట్టి నా వ్యాపారంలో వచ్చేస్తుంది రిటర్న్స్ అని చెప్పి అంటే కనుక ఆ విషయం నిక్కచ్చిగా లెక్కలు వేయగలగాలి. ఒకవేళ అనుకుని అవాంతరాల వల్ల సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలో లేదా ఈ లోన్ ఎలా రీపే చేయాలో మన దగ్గర ఒక ప్లాన్ బి కూడా తయారుగా రెడీగా ఉండాలి. మీకు కనుక నేను క్లియర్గా చెప్పాలనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు విడిపోయిన తెలుగు రాష్ట్రాల్లో విడిపోక ముందు 2009 నుంచి దాదాపు 2014 దాకా ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఏ విధంగా, రాజకీయ సంక్షోభం వల్ల ఒకసారి తెలంగాణ ప్రాంతంలో బంధువులను పెట్టారు, లేదా ఇంకోసారి ఆంధ్ర ప్రాంతంలో బంధువులను పెట్టారు, కాసేపు ఇటు బంద్ అయ్యేది కాసేపు అటు బంద్ అయ్యేది, ఎప్పుడు ఎక్కడ ఏది బంద్ అయ్యేదో తెలియదు, ఎక్కడ ఇప్పుడు ఏది నడిచేదో తెలియదు, ఎక్కడ ఎవడు ఏ డిసిషన్ తీసుకుంటాడో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నానా రకాల బాధల వల్ల వ్యాపారాలు సరిగ్గా నడవక అప్పులు వాడి బాధలు తట్టుకోలేక బ్యాంకు వాడైనా సరే ఆర్థికంగా చితికిపోయి విచ్ఛిన్నమైన కుటుంబాలు మనందరికీ కొన్ని వందలుగా తెలుసు. అందులో మనం కూడా ఉన్న ఆశ్చర్యం లేదు. ఇంకా ఆ దెబ్బ నుంచి కోలుకోలేకపోయిన వాళ్ళు కానీ, కోలుకోలేకపోయిన కుటుంబాలు కానీ, కోలుకోలేకపోయిన వ్యాపారాలు కానీ ఇంకా ఉన్నాయి. ఇంకా అంటే దాదాపు 6-7 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కోలుకోలేకపోయిన కొన్ని వ్యాపారాలు కానీ, వ్యక్తులు కానీ, కుటుంబాలు కానీ ఉన్నాయి. అయితే ఇలాంటి వాటికి కూడా మన దగ్గర ఒక ప్లాన్ రెడీగా ఉండాలి. అంటే ఇలా అన్ఫోర్సిన్ కండిషన్ అంటే మిగతా బిజినెస్ కానీ, మినిమం మనకి బిజినెస్ ఇంత రాదా, ఇంత టర్న్ ఓవర్ అవ్వదా, ఇంత కండిషన్ అవ్వదా, ఇంత ఇన్కమ్ రాదా, ఇంత ఇన్కమ్ అయితే కనీసం ఇంత తీర్చలేమా, అది చేయలేమా అని మనం డెఫినెట్గా ఆ రోజున అప్పు చేసిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర స్టాండర్డ్ స్ట్రాంగ్ ప్లాన్ డెఫినెట్గా ఉండి ఉంటుంది. కానీ అలా ఉన్నప్పుడు కూడా ఇటువంటి అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ ఏర్పడితే ఏం చేయాలి అనే దానికి మన దగ్గర ప్లాన్ రెడీగా ఉండాలి. అప్పుడే అప్పు చేయాలి, అప్పుడు తప్పు లేదు. అకస్మాత్తుగా ఏర్పడే ప్రమాదాల గురించి కానీ, ప్రాణాపాయ స్థితుల గురించి కానీ, అటువంటి పరిస్థితుల గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే అది ఎలాగో తప్పదు. అలా కాకుండా మన ఆలోచన విధానం లోపం వల్ల జరిగే రుణ ప్రమాదాల గురించి మాత్రమే నేను ఇక్కడ చర్చిస్తున్నాను. ఫిజికల్గా జరిగే యాక్సిడెంట్స్ గురించి నేను ఇక్కడ చర్చించట్లేదండి. సో ద సెకండ్ వన్ విచ్ ఈస్ వెరీ డేంజరస్ ఏంటంటే నిష్ఫలదాయకమైన లోన్, నాన్ ప్రొడక్టివ్ లోన్. ఈ నాన్ ప్రొడక్టివ్ లోన్ ఏంటంటే చాలా చాలా ప్రమాదకరమైనది. దీని గురించి వివరంగా చర్చించే ముందు ఒక విషయంలో స్పష్టత అనేది మనకు ముందే ఏర్పడాలండి. అది స్పష్టత ఏర్పడితే కానీ మన దీని గురించి ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియదు. పెట్టుబడి వర్సెస్ ఖర్చు. 90% మందికి ఈ రెండింటికి మధ్య తేడా స్పష్టంగా తెలియదండి. అసలు ఈ తేడా తెలియకపోవడం వల్లే మన కొంప మునుగుతుంది. మన కొంప ముంచేదే ఈ తేడా తెలియకపోవడం అనేది. చాలా మందికి వచ్చేసరికి ఖర్చు దగ్గర ఏమాత్రం వెనకడరు. అంటే ఖర్చు పెట్టాల్సి వచ్చేసరికి దాన్ని తీ పెట్టు 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 అని చెప్పి ఏమాత్రం వెనకడకుండా పెడతారు. కానీ ఎప్పుడైనా కానీ ఒకసారి పెట్టుబడి పెట్టే అవకాశం వస్తే దాని దగ్గరికి వచ్చేసరికి చాలా 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 ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఈ చెయ్యొచ్చా చెయ్యొద్దా ఏం చేయొచ్చు అని. అదో ఆ మధ్య వాట్సాప్లో ఒక డాక్టర్ మిత్రుడు, కడుపు మండిన డాక్టర్ ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడనమాట. మనుషులు మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు, అలాగే అడ్డమైన గడ్డి తింటారు, ఫాస్ట్ ఫుడ్ తింటారు, చైనీస్ నూడిల్స్ తింటారు, కడుపుని రకరకాల చండాలం పెంట పెంట చేసుకుంటారు, చేసుకుని ఆరోగ్యం అంతా పాడు చేసుకుని ఇక మనిషి ఇక ఎటో వెళ్ళిపోయి ఇక వీడు బతకడం అన్న స్టేటస్లో మన దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత అందులోంచి బాగు చేయటానికి నేను మందిస్తే డాక్టర్ గారు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు కదా అని చెప్పి అడుగుతారంట. అంటే నీ కడుపులోకి పోయే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనే జాగ్రత్త కానీ ఆలోచన కానీ ఈ చెత్తంతా తినకముందు కనుక ఉంటే అసలు ఈ మందులు అవసరమే ఉండేది కాదు. అప్పుడంతా ఆలోచించకుండా దాన్ని సెట్ చేసుకునే ప్రయత్నంలో, అంటే రీఫ్రెష్ చేసుకునే రీసెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇప్పుడు డాక్టర్ గారు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా మాత్ర ఏమైనా ఉంటుందా అని చెప్పి అంటామన్నది మూర్ఖత్వం అన్నమాట. సో ఇప్పుడు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఏ చెల్లింపు అయినా కానీ మనకు భవిష్యత్తులో లాభం కలిగిస్తే, అంటే ఇప్పుడు మీరు పే చేసే మనీ దానివల్ల మనకు చేసిన చెల్లింపు కన్నా, అంటే మనం ఒక ఇంత ఎక్స్ అమౌంట్ పెడితే ఎక్స్ ప్లస్ కనుక సంపాదించగలిగే అవకాశం అయితే అది పెట్టుబడి. ఏ చెల్లింపు అయినా మన భవిష్యత్తులో ఏమీ రాకుండా ప్రస్తుతం మాత్రమే మనకు ఆనందాన్ని కలిగిస్తే అది ఖర్చు అవుతుంది. కొండొక చోట అది భవిష్యత్తులో కూడా ఖర్చు పెట్టిస్తుంది. అంటే ఇవాళ పెట్టిన ఖర్చు కాకుండా మరో దగ్గర కూడా ఖర్చు పెట్టిస్తుంది అనమాట. ఈ రెండింటికి చిన్న ఉదాహరణలు చెప్తాను నేను, జాగ్రత్తగా చూడండి. మీరు ఒక 10,000 చెల్లించి మీ సంపాదన మెరుగుపరచుకోవడానికి ఒక మెషినరీయో, ఒక కంప్యూటరో, లేదా ఒక దగ్గర డిపాజిటో, లేకపోతే ఏదైనా ఒక అసెట్ కొన్నా, లేకపోతే ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో లేదా ఏదైనా వర్క్షాప్ లో కానీ సెమినార్ లో కానీ మీరు కనుక చేరితే అది మీకు పెట్టుబడి అవుతుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన మీ నేర్చుకున్న నైపుణ్యాల వల్ల కానీ లేకపోతే దాంట్లో వచ్చిన మీకు అసెట్ వల్ల కానీ మీరు భవిష్యత్తులో ఎక్కువ సంపాదించగలుగుతారు. కాబట్టి ఈ చెల్లింపు మీకు లాభం కలిగిస్తుంది. సో దీన్ని పెట్టుబడి అనొచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ సెమినార్లు వర్క్షాప్స్ దగ్గరికి వచ్చేసరికి ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్ కనపట్టలేదు కదా అనిపించవచ్చు, కానీ డెఫినెట్ గా దానివల్ల మనం నేర్చుకునే స్కిల్స్, ఆ స్కిల్స్ యొక్క రిజల్ట్ అవుట్పుట్ మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం దానికి డెఫినెట్ గా లాభాన్ని పొందుతాం. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని మనం పెట్టుకోవాలి. అదే రెండో సైడ్ చూస్తే కనుక అదే 10,000 చెల్లించి కనుక మీరు ఏ పిక్నికో, ఏ టూరో, ఫ్రెండ్స్ తో పార్టీయో, లేదా ఒక మ్యూజిక్ సిస్టమ్, లేకపోతే మంచి ఖరీదైన బట్టలో, లేదా కుటుంబ సభ్యులతో సరదా ఖర్చులో, లేదా పిల్లలకి వీడియో గేమ్స్ ఇలాగకుండా మన టూర్లో వెళ్ళటం కానీ, లేకపోతే మన పిల్లలకి సరదా సరదాగా ఈ మధ్యకాలంలో ఉన్న మాల్స్లో గేమ్ జోన్స్ ఇలాంటి వాటికి వెళితే, ఇలాంటి వాటిని చేస్తే కనుక ఆ 10,000 ఖర్చు డెఫినెట్గా అవుతాయండి. ఇందాక చెప్పిన 10,000 ఖర్చు, ఇప్పుడు చెప్పిన 10,000 రెండు డెఫినెట్గా ఖర్చు అవుతాయి. కానీ ఇది మనకు భవిష్యత్తులో ఒక రూపాయిని కూడా సంపాదించి పెట్టదు. అంటే ఒక రెండింటిని ఒక ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక 10,000 ఉండి ఆ 10,000 ఒక మెషినరీకి కానీ, లేదా ఒక ఎసెట్కి కానీ, లేదా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి కానీ, ఒక సెమినార్కి కానీ కనుక మనం పే చేయగలిగితే దానివల్ల మనకి అవుట్పుట్ అనేది ఇవాళ రాకపోవచ్చు కానీ రేపు డెఫినెట్గా వస్తుంది. అలా కాకుండా ఆ 10,000 చెల్లించి కనుక మనము ఏదైనా ఒక విషయం, ఒక డ్రెస్ తీసుకోవడం, లేదా మ్యూజిక్ సిస్టమ్, లేకపోతే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం, ఏదైనా ఇలాంటివి కనుక చేస్తే ఇప్పుడు ఖర్చు అయితే అవుతుంది, ఎలాగవుతుంది ఇప్పుడు అయ్యే 10,000 ఖర్చు ఎలాగవుతుంది. ఒకవేళ మనం చేసిన ఖర్చు కనుక రివర్స్ అయితే, లేదా ప్లాన్ మిస్ఫైర్ అయితే, లేదా బ్యాక్ఫైర్ అయితే, భవిష్యత్తులో కూడా మనకి ఖర్చు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఈ 10,000 కొంతమంది మేధావులు ఈ 10,000 డౌన్ పేమెంట్గా కట్టి ఇన్స్టాల్మెంట్లో కొన్ని వస్తువులు తెస్తారు. ఆ తెచ్చిన వస్తువులు ఇప్పుడు కాకుండా మనకి భవిష్యత్తులో కూడా ఖర్చుని ఆకర్షిస్తాయి. అది ఖర్చు. సింపుల్గా చెప్పాలంటే మనం చేసే చెల్లింపు వల్ల మళ్ళీ సంపాదన కలిగితే లాభం, ఎలాంటిదైనా సరే అది ఎలాంటి లాభమైనా సరే మనకు లాభం కలిగితే అది పెట్టుబడి. ఆ చెల్లింపు కనుక గోడ కొట్టిన సున్నంలా ఇప్పుడు అందంగా కనపడి తర్వాత ఏమీ ప్రయోజనం లేకపోతే అది ఖర్చు. ముందు మనకి ఈ తేడా స్పష్టంగా తెలిసి ఉండాలి. మనం చేసే అప్పు దేనికో తెలియాలి ముందు. ఈ అప్పు ఈ స్పష్టంగా ఖర్చుకి పెట్టుబడికి తేడా తెలియాలి. తర్వాత మనం చేసే ఖర్చు, ఆ మనం చేసే అప్పు దేనికి, పెట్టుబడి కోసం చేసే అప్పు అయితే దాన్ని అదే తీర్చుకుంటుంది, మనకు లాభం కూడా కలిగిస్తుంది. కాబట్టి కొద్దిగా వడ్డీ కానీ చెల్లింపు సమయాన్ని కానీ వగేరాని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుని దానికి ఒక ప్లాన్ బిని బ్యాకప్లో పెట్టుకుని అప్పు కనుక చేస్తే అది ఫలదాయక రుణం అవుతుంది, ప్రొడక్టివ్ లోన్ అవుతుంది. అలా కాకుండా ఖర్చు కోసం చేసి దానివల్ల భవిష్యత్తులో కానీ సంపాదన కానీ కలగకపోతే అది నిష్ఫలదాయక రుణం అవుతుంది. సో ఎప్పుడూ కూడా ఈ క్యాలిక్యులేషన్ ఎక్కడో లెక్క వేయటంలో తేడా వస్తే తప్ప ఫలదాయక రుణం మనని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదండి. పైగా అభివృద్ధిని కలిగిస్తుంది. ఇది వ్యాపారస్తులకి, ప్రొఫెషనల్స్కి, ఇండస్ట్రియలిస్టులకి, లేదా సెల్ఫ్ ఎంప్లాయీస్కి మాత్రమే వర్తిస్తుంది. ఉద్యోగులకి ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఉద్యోగస్తులకు వచ్చేసరికి అన్నిసార్లు ఫలదాయక రుణం కాకపోవచ్చు. సో మన కొంప ముంచేది, మనని బాధించేది 99.99% ఎప్పుడు కూడా ఈ నిష్ఫలదాయక రుణం మాత్రమే. దాన్ని గనక మనం నివారించగలిగితే, ఆ నిష్ఫలదాయక రుణాన్ని మాత్రం మనం నివారించగలిగితే చాలా వరకు ఆర్థిక సమస్యలు రాకుండా నివారించవచ్చు. మనని ఈ రుణానికి ప్రేరేపించేది, అంటే ఈ అప్పు తీసుకునేలా ప్రేరేపించేది మన ఎమోషన్స్ అయితే, మన ఎమోషన్స్లో వీక్నెస్ అయితే ఆ రుణాన్ని తీసుకోకుండా ఆపగలిగేది, మన ఫైనాన్షియల్ కండిషన్ స్టెబిలైజ్గా ఉంచగలిగేది, స్టాండర్డ్గా ఉంచగలిగేది, కాంక్రీట్గా ఉండి ఏమైనా చలనం లేకుండా దాన్ని స్టెబిలైజ్డ్గా చేయగలిగేది ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ. సో ఈ ఆర్థిక క్రమశిక్షణ గురించి మనం గతంలో కూడా చెప్పుకుని ఉంటామండి, మళ్ళీ ఇవాళ కూడా చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి ఈ ఆర్థిక క్రమశిక్షణ సీన్లోకి వచ్చింది కాబట్టి ఇది ప్రతిసారి ఎలా వస్తుంది, ఆర్థిక క్రమశిక్షణ వచ్చినప్పుడు ఎలా వస్తుంది, ఏంటి అసలు ఆ అప్రూవల్ గురించి ఏం చేయాలి ఏంటి అనే దాన్ని మనం మరో ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. అంతవరకు మీరు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాల గురించి అప్పు అలియాస్ ముప్పు లేదా నిప్పు గురించి జాగ్రత్తగా ఆలోచిస్తుండండి. మీరు మళ్ళీ ఒక కొత్త ముప్పులోకో నిప్పులోకో రాకుండా ఉండాలని ఆశిస్తూ మళ్ళీ ఎపిసోడ్లో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంతవరకు మీరు విన్నారు రాజశేఖర్ గారి మనీటాక్స్ కార్యక్రమం జూన్ 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.